అంటే వాడి శక్తి ఎటువంటిదో చూడండి. రామాస్త్ర విద్ధో ఘోరం వైనదన్ రాక్షస పుంగవ అభ్యధావత సంక్రుద్ధో హరీన్ విద్రావయన్ రణే తస్యోరసి నిమగ్నాశ్చ శరాబర్హిణవాసస హస్తాచ్ఛాపి పరిభ్రష్ట పపాతోర్వ్యాం మహాగదా ఆయుధాని చ సర్వాణి విప్రకీర్యంత భూతలే స నిరాయుధమాత్మానం యదా మేనే మహాబలః ముష్టిభ్యాం చరణాభ్యాం చ చకార కదనం మహత్. ఎప్పుడైతే రామబాణములు వక్షస్థలంలో గుచ్చుకున్నాయో వాడి చేతుల్లో ఉన్న గదా కత్తి జారిపోయి వాటి దెబ్బకి కనుగుడ్లు తిరుగుడు పడుతున్నాయి. వాడికి స్పృహ తప్పుతున్నంత పరిస్థితి వచ్చింది. దాంతో ఎక్కడ లేని ఉన్మాదం పుట్టింది. రాముణ్ణి చంపుతానని మీదకొచ్చాడు. రామచంద్రమూర్తి వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి కుడి చేతిని నరికేశాడు. భుజంతో సహా కుడి భుజం తెగిపోయి కింద పడింది. ఆ కింద పడినప్పుడు దురదృష్టవశాత్తు సుగ్రీవుడి యొక్క సైన్యం, వానర సైన్యం అక్కడ దగ్గరలో ఉంది. ఆ చెయ్యి వచ్చి వాళ్ళ మీద పడిపోయింది. పడిపోవడంలో కొన్ని వేల మంది వానరులు ఆ చేతి కింద నలిగి చచ్చిపోయారు. వాడి అసాధ్యం కూలిపోని ఎటువంటి చేతిలో ఎటువంటి కాళ్ళో ఎలా పుట్టాడో వాడు. వెంటనే వాడు ఊరుకోకుండా రెండో చేత్తో ఒక చెట్టుని పెకలించి పట్టుకుని వస్తున్నాడు. ఐంద్రాస్త్రంతో రెండో చేతిని భుజం వరకు నరికేశారు. రాముడు ఎప్పటికప్పుడు అవకాశం ఇస్తాడు, మారుతాడేమోనని. అయినా వాడు ఊరుకోలేదు. రెండు చేతులు పోయినా తన పాదాలతో తొక్కేయడం మొదలెట్టాడు వానరుల్ని. అదొక ప్రళయతాండవమేనమన్నమాట. ఇంకా ఇలా నెత్తుటి వరదలు కారిపోతున్నటువంటి చేతులు లేనటువంటి మొండెంతో పాదాలతో తొక్కేస్తున్నాడు వానరాల్ని. చూసి స్వామి అర్ధచంద్రాకార బాణాలతో రెండు తొడల దగ్గరికి నరికేశారు. నరికేసిన తరువాత అప్పుడు శిరస్సుని ఖండించారు. ఖండిస్తే వాడి శరీరంలో సగభాగం సముద్రంలో పడిపోయింది, సగభాగం లంకాద్వారం వరకు పడిపోయింది. రెండు చేతుల కింద కొన్ని వేల మంది తెగతారిపోయారు. రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనమైనటువంటి ప్రధానమైన వాటిల్లో ఒకటైన కుంభకర్ణ వధ పూర్తయిపోయింది. అయ్యా, రామాలయంలో కొబ్బరికాయ కొట్టి స్వామికి ఒక్కసారి నీరాజనం చూపించండి. అందుచేత కుంభకర్ణుడు నిహతుడైన తరువాత ఈ వార్త అంతఃపురంలోకి చేరింది, రావణాసురుడి దగ్గరికి చేరిన తర్వాత. అప్పుడు వాడు ఏడ్చాడు. అయ్యయ్యో, నిద్రపోతున్న వాడిని లేపాను, లేపి నిష్కారణంగా యుద్ధానికి పంపాను. ఏ మహానుభావుడు యముణ్ణి కూడా ఓడించాడో, ఇంద్రుణ్ణి ఓడించాడో అటువంటి వాడు ఇవ్వాల నా తమ్ముడు ఒక మనుష్యుడు రాముడి చేతిలో నిహతుడైపోయాడు. ఇన్ని జరిగినా నిష్కారణంగా నేను ఆ కుంభకర్ణుణ్ణి పంపాను, పంపకపోయినా బాగుండి ఉండేది అని అప్పుడు అంటాడు. తదిదిమ్మామనుప్రాప్తం విభీషణ వచ శుభం యదజ్ఞానాన్మయా తస్య నగృహీతం మహాత్మనః విభీషణ వచో యా కుంభకర్ణ ప్రహస్తయో వినాశయో వినాశోయం సముత్పన్నో మాం వీడయతి దారుణః తస్యాయం కర్మణ ప్రాప్తో విపాకో మమ శోకదః యన్మయా ధర్మిక శ్రీమాన్ స నిరస్తో విభీషణః. ఆనాడే ధర్మాత్ముడైన నా తమ్ముడు విభీషణుడు చెప్పాడు, వద్దన్నయ్యా, నిలబడలేరు, నువ్వు కాదు కుంభకర్ణుడు కాదు మహోదర మహాపార్శ్వ, మీ అందరూ నిహతులైపోతారు, రాముడి ముందు నిలబడలేరన్నయ్యా, నా మాట విను, సంధి చేసుకో అని చెప్పాడు. ధర్మాత్ముడు మహాత్ముడైన విభీషణుణ్ణి అవమానించి వెళ్ళగొట్టాను, ఆ పాపం నన్ను కట్టి కుడిపేస్తోంది. కుంభకర్ణుడు మరణించాడు. కుంభకర్ణుడు మరణించిన తరువాత ఇంకా రావణుడు ఉండి లేనివాడే, నా కుడిభుజం ఇవాళ విరిగిపోయింది అని శోకిస్తున్నాడు. కింద పడి బాధపడి ఏడుస్తుంటే రావణుని యొక్క కుమారులు, కుంభకర్ణుని యొక్క కుమారులు వచ్చారు. నాన్నగారు, మీరంత బాధపడకండి, పెదనాయనా మేము యుద్ధంలోకి వెళతాం, నువ్వు కోరుకున్నట్టుగా రామలక్ష్మణుల్ని నిగ్రహించి వస్తామన్నారు. ఒరే, వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోయాడు రా, వాడి కొడుకులు మీరు కూడా చావడం ఎందుకురా, ఉండండని వాడు సంధి చేసుకోవాలా, ఇప్పటికైనా నా కోరిక తీర్చండి రా, రామలక్ష్మణుల్ని సంహరించండి అన్నాడు. ఇది వాడి అహంకారం రావణాసురుడు. అంటే వెళ్ళారు. ఆ నరాంతకుడని రావణాసురుడి కుమారుడు వాడు వచ్చాడు. అయ్య బాబోయ్, వాడిది యుద్ధం సామాన్యమైన యుద్ధం కాదు, వాడు ఒక్కొక్క పిడికిలి బిగించి కొడుతుంటే ఎటువంటి వారు నెత్తురు కక్కవలసిందే, అంత భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. మహానుభావుడు అంగదుడొచ్చి తన పిడికిలి బిగించి ఒక్క దెబ్బ శిరస్సు మీద గుద్దాడు. గుద్దేటప్పటికి వాడి తల చూర్ణమైపోయి నెత్తురు అన్ని వేపుల నుంచి నవరంధ్రాల్లోంచి కమ్మి మరణించాడు. తదనంతరం మహోదరుణ్ణి నీలుడు సంహరించాడు. దేవాంతకుణ్ణి త్రిశురుడు, వాడు మూడు శిరస్సులతో ఉంటాడు, వాళ్ళని హనుమ సంహరించారు. ఉన్మత్తుడనేటటువంటి వాణ్ణి గవాక్షుడు సంహరించాడు. తదనంతరం అతికాయుడనేటటువంటి వాడు యుద్ధానికి వచ్చాడు. వాడు వస్తుంటే రామచంద్రమూర్తి చూసి విభీషణుణ్ణి అడిగారు, అసలు అంత పెద్ద శరీరంతో ఉన్నారు వాడెవరు అని అడిగారు. అడిగితే విభీషణుడు చెప్పాడు, ఆయన సామాన్యుడు కాడు రామా, ఆయన వేదం చదువుకున్నాడు, అపబృధ స్నానం చేశాడు, బ్రహ్మగారి దగ్గర వరాలు పొందాడు, ఆయన కవచం ఎవ్వరూ కూడా కొట్టలేరు, ఎటువంటి బాణం పెట్టి కొట్టినా ఆ కవచం డుళ్ళి పడదు, అందుచేత తన్ని నిహతుణ్ణి చేయడం చాలా కష్టం, అందుచేత అతికాయుడు వస్తున్నాడు సర్వదా జాగ్రత్త అన్నారు. ఆ అతికాయుడు యుద్ధానికి వచ్చాడు, ఎందరినో నిగ్రహించాడు, చాలామందిని నెత్తురు కక్కెట్టు కొట్టాడు. లక్ష్మణమూర్తి వెళ్ళి యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చెయ్యబోతుంటే వాడన్నాడు, లక్ష్మణ పిల్లవాడివయ్యా, నువ్వెందుకు నాతో యుద్ధం? వాడు ప్రగల్భం పలికాడు, నేను అతికాయుణ్ణి, చిన్న చిన్న వాళ్లతో నేను యుద్ధాలు చెయ్యను, అసలు నాకు అసహ్యం. నన్ను ఎదిరించి నిలబడగలిగిన నా స్థాయి ఉన్నవాడు ఎవరైనా ఉన్నాడా వానర సైన్యంలో అని అడిగాడు. అడిగితే లక్ష్మణమూర్తి వచ్చి, ఈ డాబులు ఎందుకురా, నాతో యుద్ధం చెయ్యన్నారు. వాడు చూసి అన్నాడు, పిల్లవాడివి, అగ్నిహోత్రాన్ని ఎందుకు పైకి రేపుతావు, నిద్రపోతున్న సింహాన్ని ఎందుకు లేపుతావు, ఆ తర్వాత బాధపడతావు, శరీరం పడిపోతుంది, వెళ్ళిపో, రాముణ్ణి పిల్ల అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీ బతుక్కి రాముడు కావాలేమిటి, నేను చెప్తాను సమాధానమని, పౌరుషం ఉన్నవాడు తన్ని తాను పొగుడుకోడు, చేతలు చూపిస్తాడు అని అర్ధచంద్రాకార బాణాలని ప్రయోగించాడు. ఆ బాణపు దెబ్బలు తిన్న తర్వాత వాడు అన్నాడు, అబ్బో లక్ష్మణ, నీతో యుద్ధం చేయవలసింది అని. ఐంద్రాస్త్రం వేశాడు, యామ్యాస్త్రం వేశాడు, వాయువ్యాస్త్రం వేశాడు, ఎన్ని అస్త్రాలో ప్రయోగించాడు. లక్ష్మణుడు అన్నిటికీ ప్రతిక్రియ చేశాడు, ఆయన అస్త్రాలు ప్రయోగించాడు. ఎటువంటి బాణములు పెట్టి కొట్టినా, ఎన్ని నారాచ బాణములు పెట్టి కొట్టినా, ఆ తొడుక్కున్న కవచానికి తగిలి కింద పడిపోతున్నాయి. అప్పుడు వాయుదేవుడు లక్ష్మణుడి దగ్గరికి వచ్చాడు, వచ్చి రహస్యం చెప్పాడు. బ్రహ్మదత్త వరోహ్యేష అవధ్య కవచావృత బ్రాహ్మణాస్త్రేణ విద్యేన ఏష వధ్యోహి నాన్యథ. బ్రహ్మగారి వరమయ్యా, ఇతనికి ఇచ్చిన కవచం, వాడు ఆ కవచం తొడుక్కుని ఉన్నంతసేపు ఎవరు ఏది పెట్టి కొట్టినా కవచం పగలదు, అందుకని లక్ష్మణ ఉపేక్షించకబడి బలం పెరిగిపోతుంది, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే వాడి కవచం పోతుందన్నారు. అంటే అప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చేశాడు, సర్వ జగత్తు సంక్షుభితమైపోయింది ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తుంటే. అప్పుడు అతికాయుడు మరణించాడు. అతికాయుడు మరణించాడన్న వార్త వినగానే రావణాసురుడు క్రుద్ధుడయ్యాడు. క్రుద్ధుడై ఇంకా సామాన్యులైనటువంటి వాళ్ళని యుద్ధానికి పంపిస్తే వీలు లేదని మళ్ళీ ఇంద్రజిత్తుని పిలిచాడు. పిలిచి, నాయన ఇంద్రజిత్, నువ్వు యుద్ధానికి వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైంది, అందుచేత నువ్వు తొందర తొందరగా బయలుదేరి యుద్ధభూమిలోకి ప్రవేశించవలసింది అన్నాడు. అనేసరికి ఆ ఇంద్రజిత్తు నాలుగు గుర్రములు పూంచినటువంటి రథమికి పక్కన అనేక మంది వీరులు అనుగమించి రాగా యుద్ధభూమిలోకి ప్రవేశించాడు. ప్రవేశించి అక్కడ ఉన్న వాళ్లతో యుద్ధం ప్రారంభించి వాడి దగ్గర ఒక గమ్మత్తుంటుంది. వాడు యుద్ధం ప్రారంభించినట్టు ప్రారంభిస్తాడు, తన చుట్టూ సైన్యాన్ని మొహరింపచేస్తాడు, తను కనపడ్డు కాసేపు. అప్పుడు వాడు ఏం చేస్తాడు అన్నది ఎవరికీ తెలియదు. ఆ తరువాత వాడు మళ్ళీ యుద్ధాన్ని మొదలు పెడతాడు. సైన్యం చుట్టుముట్టింది. వాడు యుద్ధభూమిలో ఒక గొప్ప హోమం చేశాడు కొద్దిసేపు. తతస్తు హుతభోక్తారం హుతభుక్ సదృశ ప్రభ చుహావ రాక్షస శ్రేష్ఠో మంత్రవద్విధివత్తదా స హవిర్లాజ సంస్కారై మాల్యగంధ పురస్కృతై జుహువే పావకం తత్ర రాక్షసేంద్ర ప్రతాపవాన్ శస్త్రాణి శరపత్రాణి సమిధోంధ విభీతకాః లోహితాని చ వాసాంసి స్రువం కార్షాయ సంతథా సతత్రాగ్నిం సమస్తీర్య శరపత్రైః సతోమరైః చాగస్య కృష్ణపర్ణస్య గళం జగ్రాహ జీవితః. వాడు సమిధలు, పుష్పమాలికలు, ఎర్రటి వస్త్రాలు ఇవన్నీ పట్టుకొచ్చి అగ్నిహోత్రంలో హోమం చేస్తాడు. ఆ హోమం చేసిన తర్వాత అగ్నిహోత్రం సుడులు తిరుగుతూ ఒక్కసారి పైకి లేస్తుంది. లేచినప్పుడు వాడు ఒక గొప్ప నల్ల మేకని పట్టుకొస్తాడు. వాడు ఆభిచారిక హోమాలు చేస్తూ ఉంటాడు. ఆ నల్ల మేకని అగ్నిహోత్రం పైకి లేవగానే దాన్ని తీసి తన పళ్ళతో కొరికి దాని కంఠాన్ని చీలుస్తాడు. చీల్చి ఆ మేక మాంసాన్ని హవిస్సులో అది చాలా ప్రమాదకరమైనటువంటి విధానం ఆభిచారిక హోమాలు, వాటి జోలికి వెళ్ళకూడదు. ఆ ఆభిచారిక హోమం చేస్తాడు. చెయ్యగానే అందులోంచి అగ్నిహోత్రం పైకి వస్తుంది. అప్పుడు వాడు ఆశీర్వచనాన్ని తీసుకుని ఆ పుష్పాలని అక్షతలని తన ఆయుధాల మీద వేస్తాడు. వేసి ఎర్రటి వస్త్రాలు కట్టుకుంటాడు. కట్టుకుని రథం ఎక్కుతాడు. రథం ఎక్కగానే అంతే మాయమైపోతాడు, ఇంకెవ్వరికి కనపడ్డాడు. వాడి గుర్రాల చప్పుడు కానీ, వాడి ధనుష్టంకారం కానీ, వాడి బాణప్రయోగం కానీ ఎవ్వరికీ అర్థం కాదు. వాడు వెళ్ళేటప్పుడు, రథం ఎక్కేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం చేసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆవాహన చేసుకున్నాడు. చేసుకుని బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యడానికి సిద్ధపడి రథం ఎక్కాడు. ఆ రథం ఎవ్వరికీ కనపడ్డం మానేసింది. అది ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తే కేవలం సందదృశు సితాగ్రాన్ బాణాన్ రణే వానర వాహినీషు మాయా నిగూఢం తు సురేంద్ర శత్రుం నచావృతం రాక్షసమభ్యపశ్యన్. ఆ మేఘాలలోకి వెళ్ళిపోయి ధనుష్ఠంకారం కూడా వినపడకుండా దిక్కులు విదిక్కులు కప్పేస్తాడు మంచుతోటి. కప్పేసి పొగమంచు ఇవ్వాలొచ్చిందే అటువంటి వాతావరణాన్ని సృష్టిస్తాడు. వాడొక్కడికే అన్నీ కనపడతాయి, వాడికి ఎవ్వరూ కనపడరు. ఒక్క విభీషణుడు మాత్రం చూశాడు మాయాబలంతో వన్నోసారి. ఆకాశంలో నించుంటాడు, నించుని అక్కడి నుంచి బాణాలని ఇంకా కొన్ని వేల బాణాలు ప్రయోగం చేసేస్తాడు. ఆ రోజు వాడు ధనస్సులోంచి విడిచిపెట్టిన బాణాలతో ఎంతమందిని కొట్టాడంటే, హనుమంతంచ సుగ్రీవ అంగదంగంధమాదనం జంబవంతం సుసేనంచ వేగదర్శినమేవచ మైందంచ ద్వివిధం నీలం గవాక్షం గజగోముఖౌ కేసరం హరిలోమానం విద్యుదంష్టంచ వానరం సూర్యాననం జ్యోతిముఖం తదాదధిముఖం హరిం పావకాక్షం నలంచైవ కుముదుంచైవ వానరం. హనుమతో, ద్వివిధుడితో, మైందుడితో, సుగ్రీవుడితో ప్రతి వానర వీరుడు ఆ రోజున ఇంద్రజిత్తు కొట్టినటువంటి బాణముల చేత దెబ్బలు తిని భూమి మీద పడిపోయారు. వాడు ఒక వానరాన్ని కూడా విడిచిపెట్ల. జాంబవంతుడితో సహా ప్రాణస్థానాలు కదిలిపోయేటట్టు కొట్టేశాడు. కొట్టేస్తే ఇన్ని కోట్ల వానర సైన్యం బ్రహ్మాస్త్రం చేత కష్టపడి కింద పడిపోయారు. పడిపోతే వాడు పైనుంచి చూశాడు. చూసి పెద్ద నవ్వు నవ్వి రామలక్ష్మణులు అన్నాడు, ఒకసారి నాగపాశాలతో కట్టాను, విడిపించుకున్నాను, ఇవాళ బ్రహ్మాస్త్రంతో కడుతున్నాను, ఇవాళతో యుద్ధం సరి, మిమ్మల్ని సంహరిస్తున్నానని. అంటే రాముడు అన్నాడు లక్ష్మణుడితోటి, అసౌ అంటే మహానుభావుడు, అసౌ పునర్లక్ష్మణ రాక్షసేంద్రో బ్రహ్మాస్త్రమాసిత్య ఆశ్రిత్య సురేంద్ర శత్రుః నిపాతయిత్వా హరిసైన్యముగ్ర అస్మాన్ శరైరర్దయతి ప్రసక్తః స్వయంభువా దత్తవరో మహాత్మా సమాహితోం తర్హిత భీమకాయః కథన్ను శక్యో యుధినష్ట దేహో నిహం తు మధ్యేంద్ర జిదజ్జతాస్త్రః మన్యే స్వయంభూర్భగవాన్ అచింత్యో యస్మై తదస్త్ర ప్రభవశ్చ యోధ్య బాణావపాతాం స్వమిహాద్య ధీమాన్ మయా సహా వ్యగ్రమనాస్వహస్వ అవాంతు దృష్ట్వా పతితౌ విసంజ్ఞౌ నివృత్త యుద్ధౌ గతరోషహర్షౌ ధ్రువం ప్రవేక్ష్య త్యమరారివాస మసౌ సమాదాయ రణాగ్రలక్ష్మీం. నాయన లక్ష్మణ, ఇవాళ ఇంకొక వేరొక దారి లేదు. వాడు చతుర్ముఖ బ్రహ్మగారికి సంబంధించినటువంటి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కొడుతున్నాడు. అందుచేత బ్రహ్మాస్త్ర బంధనం చేత మొత్తం వానర సైన్యం పడిపోయింది. ఇవాళ ఎదురుగుండా ఉన్నటువంటి వీరుడైతే మనం కొట్టచ్చు, కానీ వాడు ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నాడు, మాయా యుద్ధం చేస్తున్నాడు, వాణ్ణి కొట్టడం కుదరదు. అందుచేత వాడు కొట్టేటటువంటి బాణ పరంపరకి ఓర్చుకున్నంతసేపు ఓర్చుకో, తర్వాత స్పృహ తప్పిపోయినప్పుడు పడిపోయిన వాళ్ళు ఎలా పడిపోతారో అలా రణభూమిలో పడిపో. పడిపోతే వాడు ఎన్ని బాణములు కొట్టగలడో అన్ని బాణములు కొట్టేస్తాడు శరీరం మీద. కొట్టేసిన తరువాత వాడు శత్రువు మరణించాడు అనుకుంటాడు. వాడు అలా అనుకుని యుద్ధలక్ష్మిని, జయలక్ష్మిని పొందాననుకుని అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే ఆ తర్వాత అసలు బతికున్న తర్వాత చూద్దాం, ముందు వాడు కొట్టేయని లక్ష్మణ అన్నారు రామచంద్రమూర్తి అంతటి వారు. ఇంద్రజిత్ యుద్ధం అంటే చూడండి, అంటే వాడు రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా పూచిన మోదుగు చెట్లు ఎలా ఉంటాయో అలా కొట్టాడు. నెత్తురు వరదలై తారిపోతుంది. ఆ బాణ పరంపరకి తట్టుకోలేక రామలక్ష్మణులు ఇద్దరు భూమి మీద పడిపోయారు. పడిపోయిన తర్వాత వాడు వికటాట్టహాసం చేశాడు. ఆ రోజు చిత్రం ఏమిటో తెలుసా అండి? ఇంకా ఇంద్రజిత్తు ధనుష్ఠంకారం చేసి కొట్టడానికి లేచున్న వానరుడు ఒక్కడు లేడు అన్ని కోట్ల మందిలో. అలా కొట్టాడు వాడు ఒక్కడే మొత్తం సైన్యాన్ని. బ్రహ్మాస్త్ర బంధనం చేసి వాడు అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి రావణాసురుడితో చెప్పాడు, రామలక్ష్మణులు ఇద్దరిని బ్రహ్మాస్త్ర బంధనం చేశాను, పడిపోయారని చెప్పారు. ఒక్క అదృష్టం ఏంటంటే ఏ అస్త్రము కట్టబడని వాడు హనుమ ఒక్కరే ఉన్నారు అక్కడ. తప్పుకుని పారిపోయిన వాడు విభీషణుడు ఉన్నాడు. ఎందుకని వచ్చిన ఇంద్రజిత్ ఎటువంటి వాడు విభీషణుడికి తెలుసు, అందుకని విభీషణుడు పారిపోయాడు. ఆ విభీషణుడు హనుమ కలుసుకున్నారు. అసలు మన సైన్యంలో ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా? పెద్ద పెద్ద వీరులు ప్రాణాలు విడిచిపెట్టేశారా? ఎందుకని ఎవరు లేరు లేచి, అందరూ పడిపోయి ఉన్నారు యుద్ధభూమిలో. దగ్గరకెళ్ళి చూద్దాం రమ్మని ఒక కాగడా పట్టుకుని బయలుదేరారు. బయలుదేరితే పడిపోయిన వాళ్ళలో జాంబవంతుడు కనపడ్డాడు. పెద్దవాడు పాపం ఆయన పడిపోయి ఉన్నాడు. కనురెప్పలు కూడా పైకెత్తడానికి వీలు లేకుండా కొట్టాడు. ఆయన కొడితే పడిపోయాడు. పడిపోతే విభీషణుడు వెళ్ళాడు. వెళ్ళి, నాయనా జాంబవంతా స్వస్థతతో ఉన్నావా, స్పృహ ఉందా, మేము మాట్లాడింది నీకు అర్థం అవుతోందా అని అడిగాడు. యుద్ధభూమి అంటే అలాగే ఉంటుందిలా ఉంది. నేను ఒక విషయం విన్నాను. సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు గానండి. సరే ఆ జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, మెల్లిగా కనురెప్పలు పైకెత్తి, అంజనా సుప్రజాయేన మాత విశ్వాస నైరుత హనుమాన్ వానర శ్రేష్ట ప్రాణాం ధారయతే క్వచిత్. నాయన విభీషణ, కంఠం చేత గుర్తుపట్టానయ్యా, నువ్వు విభీషణుడివి కదా, హనుమ ప్రాణాలతో ఉన్నారా అని అడిగాడు. అడిగితే విభీషణుడు అన్నాడు, నాయన పెద్దవాడివి, జంబవంతుడివి, వానరయోధులకు అందరికీ కూడా తాత వంటి వాడివి, అటువంటి నువ్వు రామలక్ష్మణులు జీవించి ఉన్నారా అని అడగాలి బ్రహ్మాస్త్ర బంధనానికి. అది మానేసి హనుమ జీవించి ఉన్నారా అని అన్నాడు. తస్మిన్ జీవతి వీరేతు హతమప్య హతం బలం హనుమజ్జుజ్జిత ప్రాణి జీవంతోపి వయం హతాః. మొత్తం వానర సైన్యం అంతా మరణించని హనుమ ఒక్కరు బ్రతికుంటే మళ్ళీ వీళ్ళు బతుకుతారు. మొత్తం వానర సైన్యం బ్రతికుండని హనుమ ఒక్కరు ప్రాణాలు విడిచిపెడితే మొత్తం అందరూ వదిలిపెట్టేస్తారు. హనుమ శక్తి అంటే అదయ్యా నాకు తెలుసు. హనుమ ఉన్నారా అని అడిగాడు. అడిగితే మహానుభావుడు హనుమ, ఆయన వినయం చూడండి, ఈ మాటలు చెప్తే వేరొకడైతే అహంకరిస్తాడు. ఆయన గభాలన జాంబవంతుడి పాదాలు పట్టుకుని, తాత హనుమ నీకు నమస్కరించుచున్నాడు అన్నారు. అంటే జాంబవంతుడు అన్నాడు, నాయన నువ్వు ఒక్కడివే ఇప్పుడు మనందరినీ రక్షించగలిగిన వాడివి నువ్వే, ఆలస్యం చెయ్యకు. ఉత్తర క్షణం బయలుదేరి పర్వతం మించి ఎగిరి హిమాలయా పర్వతాల దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడుందండి కాంచనలంక? 100 యోజనముల సముద్రానికి అవతల ఉంది. జంబవంతుడు తినే అనలేదు హనుమ గురించి. అది హనుమ యొక్క వైభవం. అంటే ఎక్కడో 100 యోజనముల అవతల ఉంది కాంచనలంక. ఆ కాంచనలంక దగ్గర నుంచి బయలుదేరి ఉత్తర దిక్కున ఉన్న హిమాలయా పర్వతాల్లోకి వెళ్ళాలి. ఆ హిమాలయా పర్వతాల్లో కైలాస పర్వతానికి పక్కన ఓషధీ పర్వతం ఒకటి ఉంది. దాని మీద మృత సంజీవనీం చైవ విశల్యకరణీమపి సావర్ణ్యకరణీం చైవ సంధానకరణీం తథా. హనుమాను అక్కడికెళ్ళి 4 ఓషధులు పట్టురావాలి. ఒకటి మృత సంజీవని, దాని వాసన చూస్తే చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారు. విశల్యకరణి, దాని వాసన చూస్తే శరీరం లోపల బాణపు ములుకులు ఉన్న వాళ్ళవి ములుకులు కింద పడిపోతాయి. సావర్ణ్యకరణీం చైవ, సావర్ణ్యకరణి అన్న ఓషధి యొక్క వాసన పీలిస్తే గాయాల చేత రక్త ప్రవాహం బయటికి వెళ్ళిపోయి మూర్ఛ వచ్చి స్పృహ తప్పి పడిపోయినటువంటి వాళ్ళకి తెలివస్తుంది. సంధానకరణి తథా, ఇంకా మళ్ళీ ఫ్రాక్చర్లు అయిపోయిన వాళ్ళకి బ్యాండేజీలు వెయ్యక్కర్లేదు. ఆ ఔషధి వాసన తగలగానే ఎముకలు అతుక్కుంటాయి. అందుకు నా 4 ఔషధులు ఆ పర్వతం మీద ఉన్నాయి, నువ్వు వెళ్ళి తొందరగా తీసుకురావలసింది అన్నారంతేట. ఈ మాట అన్నారంతే ఇంకా మాట పూర్తి చేస్తున్నారు. అక్కడ పర్వత శిఖరాన్ని పీడించి మెరుపుల గుంపు ఆకాశంలోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయి ఆ కింద ఉన్నటువంటి పట్టణాలన్నింటినీ చూస్తూ తీవ్రమైనటువంటి వేగంతో హిమాలయ పర్వత శిఖరాల మీదకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే సబ్రహ్మ కోశం రజతాలయంచ శక్రాలయం రుద్ర శర ప్రమోక్షం హయానం బ్రహ్మ శిరశ్చ దీప్తం దదర్శ వై వైవస్వత కింకరాంశ్చ. ఆశ్చర్యం ఏమిటంటే అక్కడికి వెళితే తీరా పర్వత శిఖరం మీద దిగి ఎక్కడుంది ఔషధీ పర్వతం అని చూస్తున్నారు. బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారు ఉండేటటువంటి ఇల్లు కనపడిందిట. అక్కడే పరమశివుడు తన యొక్క ధనస్సుని పెట్టేటటువంటి ఒక పెద్ద అరుగు కనపడిందిట. అక్కడే హయాననం బ్రహ్మ శిరశ్చ దీప్తం, హయగ్రీవుణ్ణి ఆరాధన చేసేటటువంటి ప్రదేశం కనపడిందిట. దదర్శ వై వైవస్వత కింకరాంశ్చ. సూర్య భగవాను యొక్క కింకరులు ఉండేటటువంటి ప్రదేశం కనబడిందిట. వజ్రాలయం వై శ్రవణాలయం చ సూర్యప్రభం సూర్య నిబంధనం చ బ్రహ్మాసనం శంకర కార్ముకం చ దదర్శ నాభిం చ వసుంధరాయాః. ఎంత చిత్రం అంటే అక్కడే ఇంద్రుడు ఉండేటటువంటి గృహం కనబడిందిట, కుబేరుడు ఉండేటటువంటి గృహం కనబడిందిట, అక్కడే సూర్య భగవాను యొక్క వేడి తట్టుకోలేక ఆయన భార్య ఛాయాదేవి ఏం చేసిందంటే ఓసారి పుట్టింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఏమమ్మా ఇలా వచ్చేసావు, ఏమిటి నీ భర్తను వదిలి అన్నారు. అప్పుడు ఆయన మధ్యాహ్నం అయితే తట్టుకోలేకపోతున్నాను నాన్న, అదెంత వేడో బాబోయ్ అన్నారు. అంటే ఆవిడ తండ్రి గారు ఎంత ప్రజ్ఞాశాలో చూడండి, వేడి ఎక్కువైపోయిందా, కొద్ది చెక్కేయ్యింది అన్నాడు విశ్వకర్మని. అంటే సూర్యుడి దగ్గరికి వెళ్ళి నిన్ను చెక్కేస్తాను రమ్మన్నాడు ఆయన. అంటే అదేమిటో, నువ్వు నన్ను చెక్కేయడం ఏమిటి, నేను రానన్నాడు ఆయన. అంటే నువ్వు రానంటే నేను ఊరుకుంటానా అని పట్టుకుపోయాడు బలవంతంగా. పట్టుకుపోయి ఒక శిల మీద పెట్టారు. పెట్టి అక్కడ ఆయన్ని ఆ సూర్యభగవానుడు వృత్తాకారంగా ఉన్నటువంటి బింబాన్ని ఏం చేశారంటే సుత్తి శానం పట్టుకుని చెక్కాడు. ఇలాగ రజను కొంత కొట్టేశాడు, కొట్టేస్తే కొంత రజను పడిపోయింది. అలా రజను పడిపోయినప్పుడు సూర్యబింబాన్ని పెట్టి చెక్కినటువంటి వేదిక కనపడింది హనుమకి. ఇవన్నీ చూశారు. ఇంకోడైతే ఏం చేస్తాడు, అమ్మో ఇదిటా అని ఇలా కళ్ళ కత్తుకుని నమస్కారాలు ఎట్టుకుని అక్కడ సాష్టాంగాలు చేసి పూజ చేయించుకుందాం, అష్టోత్తరం చేస్తారా అండి ఇక్కడ అని అడిగి సరిపోతుంది. ఆయన తనొచ్చిన పనే తనకి ప్రధానం. ఇవన్నీ చూసి కూడా ఔషధీ పర్వతం కనపడదే అని చూశారట. చూసేసరికి ఔషధులు హనుమ తీసుకుపోతారని ప్రకాశాన్ని తీసేసి అణిగిపోయేట లోపలికి. చూశారట, ఏమే ఆ నాలుగు ఔషధులు నాకు కనపడకుండా దాస్తారా, రామకార్యానికి సాయం చెయ్యరా, చూడండి మిమ్మల్ని ఏం చేస్తానో అన్నారట. ఒక్కసారి ఆ పర్వత శిఖరాన్ని పెళ్లగించేశారట. చేత్తో పట్టుకుని మెరిసిపోతున్నటువంటి నక్షత్రాలతో ఉన్న ఆకాశాన్ని తీసుకొచ్చేసినట్టు 5 నిమిషాల్లో మళ్ళీ హిమాలయ పర్వత శిఖరాల నుంచి కాంచనలంకలో యుద్ధభూమిలందు దిగిపోయారు. దిగిపోయేటప్పటికి వీటి వాసనలు పైకొచ్చాయి. బ్రహ్మాస్త్ర బంధనానికి పడిపోయినటువంటి ఇన్ని కోట్ల వానరులు ఒక్కసారి పైకి లేచిపోయారు. పోయిన రక్తం పైకెక్కేసింది, ఫ్రాక్చర్లు అయిపోయిన వాళ్ళకి ఎముకలు అంటుకుపోయాయి, స్పృహ తప్పిపోయిన వాళ్ళకి స్పృహ వచ్చేసింది, మూర్చపోయిన వాళ్ళకి తెలివచ్చేసింది. మళ్ళీ ఇంతమంది లేచిపోయారు. జై హనుమాన్ కీ జై, జయత్యది బలో రామో లక్ష్మణశ్చ మహాబల, రాజా జయతు సుగ్రీవో రాఘవేణాభిపాలిత. మళ్ళీ అరుపులు మొదలెట్టారు. మళ్ళీ ఆ పర్వత శిఖరాన్ని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ పెట్టేయాలి, ఉండని యుద్ధం అయ్యే వరకు అనేవాళ్ళు ఆయన. అది పట్టుకుని మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి పెట్టేసి మళ్ళీ 2 నిమిషాల్లో తిరిగి వచ్చేశారు. ఇది హనుమంటే. అందుకే హనుమకి నమస్కారం చేస్తే చాలు మహానుభావుడికి, సర్వకాలముల యందు రక్షణ కలుగుతుంది. అందున రామాయణం చెప్పుకుంటున్నప్పుడు, రామచంద్రమూర్తి గురించి చెప్పుకుంటున్నప్పుడు ఖచ్చితంగా 42 రోజులు హనుమ ఇక్కడే ఉన్నారు, ఎక్కడో ఉండి వింటూనే ఉంటారు ఆయన. అందుకే మన కార్యక్రమాలు అంత పసందుగా జరుగుతున్నాయి. అయితే మన తరమా నడిపించడం, ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ శుభం జరిగి తీరుతుంది, శివాంశ సంభూతుడు కనుక. అందుకే హనుమ అష్టోత్తర శతనామావళిలో రుద్ర వీర్య సముద్భవాయ నమః అని ఒక నామం ఆయనకి. శివ అంటేనే మంగళప్రదుడు. ఎక్కడ హనుమ ఉంటే అక్కడ మంగళం జరుగుతుంది. సరే, అందుచేత వానరములన్నీ ఒక్కసారి మళ్ళీ జీవించాయి. జీవించిన తరువాత అక్కడ ముక్తామణయ స్నిగ్ధా వజ్రం చాపి ప్రమాళకం చౌమం చ దహ్యతే తత్ర కౌశేయం చాపి శోభనం. ఆ సుగ్రీవుడు చూశాడు, ఊరే ఎలాగో మళ్ళీ మనందరం బతికాం కదా. ఆ వచ్చినటువంటి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర బంధనం చేసి వెళ్ళాడు, వాడికి బుద్ధి రావాలి. అందుకని మనందరం ఏం చేద్దామంటే చాలామంది రాక్షసుల వీరులు మరణించారు, బ్రహ్మాస్త్రం నుంచి బయటపడ్డాం, ఇంకా ఇదే ఊపు. మీ అందరూ ఏం చేస్తారంటే ఈ ఉత్సాహంతోనే ఒకసారి ఎగిరి అందరూ లంకలో దూరిపోండి. దూరిపోయి కనపడ్డవాడు కనపడ్డట్టు కాగడాలు పట్టుకెళ్ళి లంకనంతటినీ కాల్చేయండి అన్నాడు. అనేటప్పటికీ ఇంకా వానరులకి చెప్పిందే తరవ సుగ్రీవాజ్ఞ. ఇన్ని కోట్ల మంది లంక అంతఃపురాల మీద పడిపోయారు. పడిపోతే అక్కడ నానా విధాన్ గృహాచ్ఛంద దదాహుత భుక్తదా అవాసాన్ రాక్షసానాంచ సర్వేషాన్ గృహగర్హిణాం హేమ చిత్ర తనుత్రాణాం సగ్ధామాంబరధారిణాం సీధుపాన చలాక్షాణాం మద విప్లగామినీం కాంతాలంబిత వస్త్రాణాం శత్రు సంజాతమన్యునాం గదాశూలాసి హస్తానాం ఖాదతాం పిబతామపి శయనేషు మహార్హ్యేషు ప్రసుప్తానాం ప్రియైస్సహ తస్త్రానాం గచ్ఛతాం తూర్ణం పుత్రానాదాయ సర్వతః తేషాం శత సహస్రాణి తదా లంకా నివాసినాం అదహత్పావకస్తత్ర జజ్వాల చ పునః పునః అదహత్పావకస్తత్ర జజ్వాల చ పునః పునః. ఎప్పుడైతే ఈ వానర వీరులు అందరూ వెళ్లి కాగడాలు పెట్టి లంకలో ఉండేటటువంటి రావణాంతఃపురంతో కలుపుకుని అగ్నిహోత్రానికి ఆహుతి చేశారో, అందులో ఉండేటటువంటి రకరకాలైనటువంటి పట్టు వస్త్రాలు, గొర్రె ఉన్నితో చేసినటువంటి వస్త్రాలు, బంగారు పాత్రలు, మణిమయమైనటువంటి వేదికలు, బంగారు అరుగులు, ఇవన్నీ కూడా పొదగబడినటువంటి ఆ ముత్యాలు, రత్నాలు, వజ్రాలు పెటిల్లు పెటిల్లున పేలిపోతున్నాయిట. బాలురు వృద్ధులు మినహాయించి లంకాపట్టణంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది రాక్షసులు, మిగిలినటువంటి మూలబలంలో వాళ్ళు చాలా మంది ఆ రోజున లంకలో కాలిపోయారు. ఇదే సమయంలో రామచంద్రమూర్తి క్రుద్ధుడై ధనుష్టంకారం చేశారు. ఒక పక్క ధనుష్టంకారం, ఒక పక్క వానరఘోష, ఒక పక్క రాక్షసుల అరుపులు, ఒక పక్క అగ్నిహోత్రం కాల్చేస్తోంది, ఒక పక్క రామ బాణ పరంపర వచ్చే లంక ప్రాసాద గోపురముల మీద పడిపోతోంది. అది రాత్రి, ప్రాసాదములు కూలిపోతున్నాయి, గోపురాలు కూలిపోతున్నాయి, ఎక్కడ చూసినా అరుపులు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. లోపల చూశాడు రావణాసురుడు, ఇంకా విడిచిపెట్టకూడదనుకున్నాడు. అనుకుని కుంభకర్ణుడి యొక్క కుమారుడైన కుంభుడు, నికుంభుడు, తర్వాత ప్రజంగుడు, మకరాక్షుడనేటటువంటి తన కుమారుణ్ణి యుద్ధానికి పంపించాడు. కానీ సుగ్రీవుడు కుంభుణ్ణి, హనుమ నికుంభుణ్ణి, అంగదుడు ప్రజంగుణ్ణి, రాముడు మకరాక్షుణ్ణి సంహరించారు. వీళ్ళెప్పుడైతే మరణించారని తెలిసిందో, లంకంతా కాలిపోయిందో, లంకలో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తున్నారో, రావణాసురుడు విశేషమైన క్రుద్ధుడయ్యాడు. మళ్ళీ ఇంద్రజిత్తుని పిలిపించాడు. మకరాక్షం హతం శ్రుత్వా రావణ సమితింజయ క్రోధేన మహతా విష్టో దంతాన్ కటకటాపయన్. మకరాక్షుడు తన కుమారుడు చచ్చిపోయాడని వినగానే దంతాల్ని కటకటలాడించాటోసారి. కుపితశ్చతదా తత్ర కిం కార్యమితి చింతయన్ అది దేశాధ సంక్రుద్ధో రణో ఇంద్రజితం సుతం. మళ్ళీ యుద్ధానికి వెళ్ళమని ఇంద్రజిత్తుని పంపించాడు. మళ్ళీ ఆ ఇంద్రజిత్తు బయలుదేరి యుద్ధరంగానికి వచ్చాడు. వచ్చి మళ్ళీ అదృశ్యమైపోయి మళ్ళీ బాణ పరంపరతో కొట్టడం మొదలుపెట్టాడు వానరులందరినీ. కొడుతుంటే ఇంకా ఈసారి లక్ష్మణమూర్తి ఆగ్రహాన్ని ఓర్చుకోలేకపోయాడు. ఓర్చుకోలేక అన్నయ్య ఎన్నో మాటలు యుద్ధానికి వస్తున్నాడు. ఒకసారి వచ్చాడు, నాగపాశబంధనం చేశాడు మాయాయుద్ధంలో. రెండవసారి వచ్చాడు, మాయాయుద్ధంలో బ్రహ్మాస్త్ర బంధనం చేశాడు. మళ్ళీ మూడో మాట వచ్చాడు, మళ్ళీ మాయాయుద్ధం చేస్తున్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆభిచారిక హోమం చేశాడు, మళ్ళీ మేకని బలిచ్చాడు, మళ్ళీ పైకి లేచాడు, మళ్ళీ బాణాలు పెట్టి కొట్టడం మొదలుపెట్టాడు. అన్నయ్య నువ్వు అనుమతి అన్నయ్య, సమస్త రాక్షస జాతి నశించిపోవాలని సంకల్పం చేసి అభిమంత్రించి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టేస్తానన్నాడు. లక్ష్మణస్తు సుసంక్రుద్ధో భ్రాతరం వాక్యమబ్రవీత్ బ్రహ్మమస్త్రం ప్రయోక్ష్యామి పదార్థం సర్వరక్షసాం తము వాచ తతో రామో లక్ష్మణం శుభలక్షణం నైకస్య హేతో రక్షాంసి పృథివ్యాం హంతుమర్హసి ఆయుధ్యమానాం ప్రచ్ఛన్నం ప్రాంజలిం శరణాగతం పలాయంతం ప్రమత్తం వా నత్తం హంతుమిహార్హసి అస్యైవ తు వధే యత్నం కరిష్యావో మహాబల అధేక్షావో మహావేగ నస్త్రానాసీ విషాపమాన్. పారిపోతున్న వాణ్ణి, ప్రమత్తుడయ్యున్నటువంటి వాణ్ణి, కనపడకుండా మాయాయుద్ధం చేస్తున్నటువంటి వాణ్ణి, విన్నిచ్చినటువంటి వాణ్ణి, శరణాగతి చేసిన వాణ్ణి కొట్టకూడదురా. పైగా బ్రహ్మాస్త్రం వేస్తే సమస్త భూమండలం కూడా క్షోభిస్తుంది, విశేషించి రాక్షస జాతి అంతా నశిస్తుంది. అందుకని ఒక్కడిని సంహరించడానికి అంత అస్త్రప్రయోగం చెయ్యకూడదు. ఇది రాముడి దగ్గర ఉండేటటువంటి ఓర్పు. అదే వాడైతే ఆ ఓర్పు వాడికి ఉండదు అని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చెయ్యొద్దు నాయన, మనం అదును చూసి వీడు ఎటువైపు తిరుగుతున్నాడో, బాణాలు ఎటువైపు నుంచి వస్తున్నాయో ఇవాళ చాలా నిశితమైనటువంటి పరిశీలన చెయ్యి. ఎక్కడో అక్కడ దొరకకపోడు ఇవాళ విశేషమైనటువంటి తీవ్రమైన వేగము కలిగినటువంటి బాణప్రయోగం చేసి ఇంద్రజిత్తుని భూమి మీద పడగొడతాను లక్ష్మణ, ఇది ప్రతిజ్ఞ అన్నారు. అనేసరికి వాడిది విన్నాడు ఇంద్రజిత్తు, అమ్మో రాముడు ఇవాళ కనిపెట్టి నన్ను కొట్టడానికి రామలక్ష్మణులు సిద్ధపడుతున్నారు, కాబట్టి నేను ఏదో ఒక మాయ చెయ్యాలి, మోసం చెయ్యాలి, రామలక్ష్మణుల ఇద్దరి యొక్క దృష్టి నామించి మరల్చాలి, ఏం చెయ్యాలనుకున్నాడు. అనుకుని ఇంద్రజిత్తురధే స్థాస్య సీతాం మాయామయీం తతః బలేన మహతాం వృత్యా తస్యావధమరోచయత్ మోహనార్థంతు సర్వేషాం బుద్ధిం కృత్వా సుధర్మతి హంతుం సీతాం జవసితో వానరాభిముఖో యయౌ. వెంటనే వాడు తాం దీనాం మల దిగ్ధాంగీం రథస్థాం దృశ్యమైథిలీం భాష్ప పర్యాకుల ముఖో హనుమాన్ వ్యధితో భవత్. సీతమ్మ తల్లిని మాయ చేత సృష్టించాడు. ఎలా ఉంటుందో సీతమ్మ అటువంటి సీతని మాయ చేత సృష్టించి తన రథంలో కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి హనుమ ఎదురుగుండా పర్వత శిఖరాలను పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నారు యుద్ధానికి. వస్తుంటే వాడు ఆ రాడు చెయ్యరాని పని ఒకటి చేశాడు ఇంద్రజిత్. హనుమ చేతిలో ఉన్న పర్వతం కింద పడిపోయి వానర సైన్యం అంతా నిలబడిపోవాలంటే ఏం చెయ్యాలనుకున్నాడు. తాం స్త్రియం పశ్యతాం తేషాం తాడయామాస రావణి క్రోశంతీం రామ రామీతి మాయయా యోజితాం రథే. ఈ శ్లోకం చెప్పడం కూడా నాకు చాలా విసుగ్గానే ఉంటుంది. ఆయన ఆవిడ మాయాసీతమ్మే కావచ్చు. రామా లక్ష్మణ అని అరుస్తున్న సీతమ్మ తల్లి జుత్తు పట్టుకుని లెంపల మీద ఎడా పెడా కొట్టడం మొదలెట్టాడు. తాడ ఎంతి కొడుతుంటే ఆవిడ హారామా అని ఏడుస్తోంది. చాలా మట్టి పట్టినటువంటి పట్టుపుట్టంతో ఒంటి జడ వేసుకుని ఉపవాసముల చేత కృషించినదై ఉంది. ఈ పరిస్థితిని చూశారట మహానుభావుడు హనుమ. అంతటి వారు కూడా తాం దృష్ట్వాచారు సర్వాంగీం రామస్య మహిషీం ప్రియాం అబ్రవీత్ పురుషం వాక్యం క్రోధాద్రక్షోధిపాత్మజం. ఆయన ఈ పరిస్థితిని చూడగానే ఇంకా తట్టుకోలేకపోయారు. అయ్యయ్యో అని కన్నులంబట నీరొచ్చి ఏడుస్తూ పర్వత శిఖరాన్ని పడేసి 2 నెలల క్రితమే చూశాన్రా దుర్మార్గుడా మహాపతివ్రతరా రామకాంతరా సీతమ్మనలా కొడతావా నాశనమైపోతావు రనుభు నిన్ను నేను సుగ్రీవుడు విడిచిపెట్టాం నీ యొక్క శిరస్సు గిల్లేస్తాను ఆ సీతమ్మని వదులుతావా వదలవా అని పాపం కృత్తుడై బాధతో గద్గద స్వరంతో అరుస్తున్నారు హనుమ ఏడుస్తూ. వాడన్నాడు ఆవిడ స్త్రీ కావచ్చు ఇంకొకరు కావచ్చు మాకు దుఃఖాన్ని కల్పించింది కాబట్టి ఈవిణ్ణి మాత్రం నేను విడిచిపెట్టను అని యజ్ఞోపవీత మార్గేణ భిన్నా తేన తపస్విని సా పృథివ్యాం పృథుశ్రోణి పపాత ప్రియ దర్శన. యజ్ఞోపవీతం ఎలా వేసుకుంటారో వేసుకున్నప్పుడు అలా ఒక ఖడ్గాన్ని తీసుకుని ఆవిడ శరీరాన్ని చీరేశాడు. చీరేస్తే తెగిపోయి శరీరం మరణించి ఆ రథంలో పడిపోయింది మాయాసీత. కానీ అన్ని విధాల సీతమ్మే అన్నట్టుగా సృష్టించాడు. ఆ రథంతో వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళ్ళిపోగానే ఎప్పుడైతే సీతమ్మ పడిపోయిందో హనుమ యుద్ధం మానేశాడు. మానేసి ఆ పర్వత శిఖరాల్ని పడేసి అప్పటి వరకు ఏడుపంటే తెలియనటువంటి హనుమ కన్నులంబట నీరు పెట్టుకుని ఏడుస్తూ పెద్ద పెద్ద కేకలేస్తూ ఇంకెందుకు రా యుద్ధం ఎవడి కోసం చేస్తారా ఏ తల్లిని రక్షించడానికి యుద్ధానికి వచ్చామో ఆ తల్లిని సమరించేశాడు. అయిపోయింది ఇంకెందుకు యుద్ధం ఎవరి కోసం చెయ్యాలి ఇక నేను చెయ్యను యుద్ధం అని చెప్పి ఏడుస్తూ వెనక్కి తిరిగి రామచంద్రమూర్తి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి రామలక్ష్మణులు కనపడితే రామా దుర్మార్గుడైనటువంటి ఇంద్రజిత్తు సీతమ్మని తీసుకొచ్చి వానరులందరూ చూస్తూ ఉండగా సంహరించి తీసుకెళ్ళిపోయాడు శరీరాన్ని సీతమ్మ లేదయ్యా అని చెప్పారు. చెప్పేటప్పటికీ రాముడు మూర్ఛపోయి నిలబడిపోయాడు. వాడు మళ్ళీ మాయతో కొట్టాడు. మూర్ఛపోయి పడిపోయాడు. పడిపోయిన తర్వాత లక్ష్మణమూర్తి ఎన్నడూ లేని వ్యగ్రతని పొందాడు. పొంది అన్నయ్య నువ్వు ధర్మము 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 అని ఇన్నాళ్ళు పట్టుకు తిరిగావు ఏ ఫలితం ఇచ్చింది నీకు ధర్మం? ఏ ధర్మం పట్టుకున్నావో దానివల్ల రాజ్య భ్రష్టుడి అయ్యావు. ఏ ధర్మం పట్టుకున్నావో దానివల్ల తండ్రి గారు మరణించారు. ఏ ధర్మం పట్టుకున్నావో దానివల్ల సీతమ్మ తల్లి అపహరింపబడింది. ఏ ధర్మం పట్టుకున్నావో దానివల్ల జటాయువు మరణించాడు. ఏ ధర్మం పట్టుకున్నావో దానివల్ల 14 ఏళ్ల నుంచి అరణ్యాల పడి తిరుగుతున్నావు. ఏ ధర్మాన్ని విడిచిపెట్టాడో ఆ రావణుడు అంతఃపురంలో కులుకుతున్నాడు, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. అధర్మంతో ఉన్నవాడు అంత సంతోషంగా ఉన్నాడు. ధర్మంతో ఉన్న నువ్వు ఇంత కష్టంతో ఉన్నావు. ఇంకా ధర్మము 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 అని ఎందుకంటావన్నాయా? విడిచిపెట్టు ధర్మాన్ని, మనం కూడా అధర్మాన్ని స్వీకరిద్దాం. అధర్మం స్వీకరించిన వాడే క్షేమంగా ఉన్నాడు. వద్దన్నయ్యా మనకి ధర్మం, విడిచిపెట్టేసయ్యా అన్నాడు. అంత వ్యగ్రతని పొందేశాడు లక్ష్మణమూర్తి. పొందేస్తే విభీషణుడు పరుగు పరుగును వచ్చాడు. ఎంత మాటన్నావు లక్ష్మణ, సీతమ్మ తల్లిని ఇంద్రజిత్తు సంహరిస్తే రావణాసురుడు ఊరుకుంటాడు అనుకున్నావా? ఎంతమంది చెప్పినా వాడు విడిచిపెట్టలేదు, ఇంద్రజిత్తు చంపితే ఊరుకుంటాడా? వాడు మహామాయావి, మీరు అంతలోనే మరిచిపోయారు వాడి మాయా. చూశారా, మాయాసీతని సంహరించి తీసుకుపోయాడు. వాడు ఇప్పుడు ఏం చేస్తుంటాడో తెలుసా, పెద్ద ఊడలు దిగిపోయినటువంటి మర్రి చెట్టు ఒకటి ఉంది, ఆ మర్రి చెట్టు చుట్టూ చాలా చీకటిగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి వాడు నికుంభలా హోమం చేస్తాడు. అక్కడికి వెళ్ళి వాడు నికుంభలా దేవతని ఉద్దేశించి హోమాన్ని పూర్తి చేసి వాడి గుర్రం మీద ఆయుధాల మీద అక్షతలు చల్లుకుని వాడు యుద్ధరంగంలోకి వస్తే ఇంకా మనం ఎవ్వరం కూడా వాడిని నిగ్రహించలేని సరికదా. దేవేంద్రుడు వచ్చినా వాడితో యుద్ధం చేయలేరు, మనని రక్షించగలిగిన వాడు లేడు. ఇప్పటికే మీరు సీతమ్మ మరణించింది అనుకుని భూమి మీద పడి ఏడుస్తూ ఉండిపోయారు, వాడు హోమం చేసేస్తుంటాడు. అక్కడ రామా నన్ను అనుగ్రహించు, లక్ష్మణమూర్తిని తీసుకెడతాను, నాతో తీసుకెళ్ళి ఆ హోమం పూర్తవ్వకుండా సంహరిస్తాను, లక్ష్మణుణ్ణి తీసుకెడతాను, పంపించమన్నారు. అంటే బ్రహ్మగారికి వాడి వరం ఉంది, నికుంభలాహోమం చేసి వెళ్ళిన తరువాత వాడిని ఎవరు చంపలేరు. ఎవరు నికుంభలాహోమాన్ని నాశనం చేస్తాడో వాడే ఇంద్రజిత్తుని సంహరిస్తాడు. అందుకని లక్ష్మణ రమ్మన్నారు. రమ్మంటే రామచంద్రమూర్తి ఆశీర్వచనం చేసి హనుమ మొదలైనటువంటి ఇతర వానర వీరుల్ని సాయం ఇచ్చి పంపించారు. వాడు ఒక పెద్ద న్యగ్రోధ వృక్షం కింద కూర్చుని ఆ హోమం చెయ్యడం కోసమని సిద్ధపడి ఉన్నాడు. సిద్ధపడి ఉన్నటువంటి సమయంలో తీసుకుని వెళ్ళాడు మహానుభావుడిని. తీసుకెళ్తే చుట్టూ సైన్యాన్ని కాపు పెట్టాడు, ఎవరు ఆ హోమం పాడు చెయ్యకుండా. అప్పుడు ఈయన విభీషణుడు చెప్పాడు, లక్ష్మణ నువ్వు ఒక పక్క నుంచి సైన్యాన్ని బాణాలతో కాకావికలు చెయ్యి. ఇంద్రజిత్తు కనపడతాడు. హనుమ అదే సమయంలో వెళ్ళి వానర సైన్యాల్ని తుదముట్టించెయ్యాలి, రాక్షస సైన్యాల్ని తుదముట్టిస్తే వాళ్ళ హాహాకారాలు వింటాడు. విని అంతమంది అక్కడ పడిపోతుంటే తను పూజ చేస్తూ కూర్చోలేడు, లేచి రథం ఎక్కుతాడు. అప్పుడు నువ్వు కొట్టాలి అని అనేసరికి లక్ష్మణమూర్తి బాణప్రయోగం చేశారు. చెయ్యగానే సైన్యం తప్పుకుంది. తప్పుకున్న తర్వాత కనపడింది ఆ మర్రి చెట్టు. నీల జీమూత సంకాసం న్యగ్రోధం భీమ దర్శనం తేజస్వీ రావణ భ్రాత లక్ష్మణాయన్య వేదయత్ ఇహోపహారం భూతానాం బలవాన్ రావణాత్మజ ఉపహృత్య తత పశ్చాత్ సంగ్రామమభివర్తతే అదృశ్య సర్వభూతానాం తతో భవతి రాక్షస నిహంతి సమరే శత్రున్ భద్నాతి చశరోత్తమైః. ఇక్కడే చేస్తాడు ఆ హోమం. ఇదిగో మర్రి చెట్టు, న్యగ్రోధ వృక్షం. ఇప్పుడు వాడు పూజకి వెడుతున్నాడు. లక్ష్మణ వాడు పూజకి వెళ్లకుండా నిగ్రహించు అన్నారు. అనేటప్పటికి అక్కడ హనుమ అరివీర భయంకరుడై రాక్షసుల్ని మర్దించేశారు. మర్దించేస్తే ఆ రోజున హనుమ యొక్క పౌరుష పరాక్రమముల ముందు నిలబడలేకపోయింది రాక్షస సైన్యం. పెద్ద పెద్ద హాహాకారాలు చేశారు. చేసేటప్పటికి వాడు చేస్తున్న హోమాన్ని ఆపేసి ముందు హనుమని సంహరించి వచ్చి హోమం చేస్తానని రథం ఎక్కాడు. అడిగి తెలియదు లక్ష్మణుడు వచ్చాడని. వెళ్ళి ఆ రథం ఎక్కి హనుమ వైపుకి తిప్పమన్నాడు. తిప్పమని బ్రహ్మాండమైనటువంటి అస్త్రాన్ని అభిమంత్రిస్తున్నాడు హనుమ మీద ప్రయోగించడానికి. ఇప్పుడు విభీషణుడు చెప్పాడు, అభిమంత్రించి విడిచిపెట్టాడా, హనుమకి ప్రమాదం వస్తుంది, అందుకని వెంటనే నువ్వు ఆ ఇంద్రజిత్తు యొక్క మనస్సుని నీ వైపుకి తిప్పని ధనుష్టంకారం చేశారు లక్ష్మణమూర్తి. ఆ టంకార ధ్వనికి ఇటు చూశాడు ఇంద్రజిత్తు. చూస్తే దుర్మార్గుడా, హనుమ మీద ఎందుకురా యుద్ధం, నీతో యుద్ధం చేయడానికి నేనొచ్చాను, పౌరుషం ఉంటే నాతో చెయ్యమన్నాను. ఇత పూర్వం నిన్ను 2-3 సార్లు కొట్టాను, బుద్ధి లేక మళ్ళీ వచ్చావు, చూడు ఎటువంటి యుద్ధం చూపిస్తానో, ఇవ్వాలని యుద్ధం చేశారు మహాప్రభో. నిజంగా అది ఇంక అసలు సామాన్యమైనటువంటి యుద్ధం కాదు. విభీషణుణ్ణి అధిక్షేపించాడు, నీ తండ్రి యందు నీ యందు పాపం ఉంది కాబట్టి నేను వచ్చేశాను రా, నీ వంటి వాణ్ణి ఆశ్రయించి ఉండకూడదు, నీకేం తెలుసు ధర్మం గురించి అని విభీషణుడు అడిగాడు. అడిగిన తరువాత బ్రహ్మాండమైనటువంటి యుద్ధం జరుగుతోంది. అటువంటి యుద్ధం జరుగుతుంటే ఎన్నాళ్ళు చేశారో తెలుసా అండి, 1, 2, 3 3 పగళ్ళు 3 రాత్రులు లక్ష్మణమూర్తి భూమి మీద నిలబడి కొడుతూనే ఉన్నారు. అలాగా కొడుతుంటే ఆఖరికి సారథిని కొట్టారు 3వ రోజున. అంటే వాడి పౌరుషం చూడండి, కొడితే అప్పుడు వానరులందరూ ఒక కుమ్మడిగా వెళ్ళి వాడి యొక్క ఆ గుర్రాల్ని కొట్టారు. కొట్టే లోపల వాడు ఒక చేత్తో సారథ్యం చేసుకుంటూ ప్రతిద్వంద్వి వైపుకి ఎడుతూ తిరుగుతూ యుద్ధం చేస్తున్నాడు వాడు. అటువంటి సమయంలో లక్ష్మణమూర్తి ఒంట్లోంచి నదులు ప్రవహించినట్టు ప్రవహిస్తోంది రక్తం. ఏ సామాన్యమైన యుద్ధం చెయ్యలా మహానుభావులు, రామలక్ష్మణులు మన రక్షించడానికి. రామాయణం అంటే రావణ సంహారం అంటే మాటలు కాదు. అందుచేత ఋషయః పితరో దేవాః గంధర్వో గరుడో రగాః శతక్రతుం పురస్కృత్య రరక్షతుర్ లక్ష్మణం రణే. ఆ పితృదేవతలు దేవతలు మొదలైనటువంటి వాళ్ళు గంధర్వులు గరుడులు ఉరగులు అందరూ కూడా లక్ష్మణమూర్తిని రక్షిస్తున్నారు. ఇంతలోగా ఇంద్రాస్త్రం వేశాడు, యామ్యాస్త్రం వేశాడు, పావకాస్త్రం వేశాడు, పాశుపతాస్త్రం వేశాడు, ఎన్ని అస్త్రాలు వెయ్యాలో అన్ని అస్త్రాలు వేశాడు. వేటికి ఇంద్రజిత్తు లొంగట్లేదు. అప్పుడు విభీషణుడు ఒక మాట చెప్పాడు, ఆయన పౌరుషం పెరిగిపోతోంది ఇంద్రజిత్తుది, మహానుభావ లక్ష్మణ ఇక ఉపేక్షించకు, ఏదో ఒకటి చేసి ఇంద్రజిత్తుని సంహరించేయమన్నాడు. అప్పుడు రెండు కోరలు కలిగినటువంటి పావులంటి తీవ్రమైన బాణాన్ని ఒకదాన్ని తీశారు, దాన్ని అభిమంత్రించారు, ఆ వింటి నారికి తొడిగారు. ధనుర్వేదంలో ఎన్ని అస్త్రాలున్నాయో అన్ని మంత్రములు వేసి బాణప్రయోగం చేశారు, ఇంద్రజిత్తు మరణించలేదు. ఇప్పుడు ఒక విచిత్రమైన శ్లోకాన్ని చదివారు లక్ష్మణమూర్తి. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచా ప్రతిద్వంద్వ శరైనం జహిరావిణిం అన్నారు. మా అన్న రామచంద్రమూర్తి ధర్మాత్ముడైతే, మా అన్న రామచంద్రమూర్తి సత్యసంధుడైతే, సత్యసంధశ్చ రామో దశరథిర్యది రాముడు దశరథ మహారాజు గారి కొడుకే అయితే, దశరథిర్యది పౌరుషేచా ప్రతిద్వంద్వ మా అన్నయ్య పౌరుషం ఉన్నవాడైతే, నా ఎదురుగుండా నిలబడినటువంటి ప్రతిద్వంద్వి అయిన ఇంద్రజిత్తు నిగ్రహింపబడుగాక అని బాణప్రయోగం చేశారు. ఆ బాణం వెళ్లి కంఠానికి తగలగానే కుండలములతో కిరీటముతో ఉన్నటువంటి శిరస్సు శరీరం నుంచి విడివడి ఇంద్రజిత్తు యొక్క శిరస్సు కింద పడిపోయింది. అందుకని దీన్ని రామాయణానికి మూలమంత్రము అని పిలుస్తారు. కానీ లక్ష్మణమూర్తి అలా నచ్చ, ధర్మాత్మ రాముడు ధర్మాత్ముడైతే చెట్టు చాటు నుంచి బాణప్రయోగం చేశాడు వాలి మీద అన్నారు, అధర్మం చేసిన వాడన్నారు. అధర్మం చేసిన వాడైతే ఇంద్రజిత్ సంహరింపబడగా, ధర్మాత్మ సత్యసంధశ్చ రాముడు పట్టాభిషేకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు దశరథ మహారాజు గారు ఆగు ఆగు అంటే సుమంత్రుణ్ణి రథం నడుపు నడుపు అన్నాడు. రేపు పొద్దున్న వచ్చిన తర్వాత మీ నాన్న రథం ఎందుకు నడిపావంటే నేనేం చెప్పనన్నాడు. అడిగితే రథచక్రాల సవ్వడిలో నీ మాట వినపడలేదని మా నాన్నకి చెప్పేయి అన్నాడు. మరి అబద్ధం చెప్పడం అబద్ధం చెప్పించడం రెండు ఒకటి కాదా? తాను కానీ ఆ రోజున ఉండిపోతే దశరథ మహారాజు గారు మళ్ళీ ఆయన్ని వెళ్ళనివ్వడు అరణ్యవాసానికి. అయోధ్యకాండలో మీకు చెప్పాను ఈ విషయాన్ని. అందుచేత చిన్న అసత్యం చెప్పి పెద్ద సత్యాన్ని ఆవిష్కరించాడు కాబట్టి ఆయన అసత్యం ఆడలేదు, నిరూపించింది ఈ శ్లోకం. సత్య సంధశ్చ రామో దశరథిర్యది రాముడు దశరథుడు కుమారుడు కాడు, పాయస పాత్ర వల్ల జన్మించాడు అన్నారు. కాదు కాదు, ఆయన దశరథ యొక్క కుమారుడుగా కోరి వచ్చాడు, అందుకే దశరథి అని పిలిస్తే పొంగిపోతాడు రాముడు. అందుకే కన్సర్ల గోపన్న గారు 100 పద్యాలు రాసిన దశరథి కరుణా పయోనిధి అని పిలిచారు. అందుకని ఆయన దశరథ కుమారుడే. పౌరుషేచ కరుడితో యుద్ధం చేస్తున్నప్పుడు 3 అడుగులు పక్కకి వేశాడు, అందుచేత పౌరుషం తప్పాడన్నారు. కాదు, అది అపసర్పణము, నిరూపించారు. పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైనం జహిరావణిం. ఇంద్రజిత్తు మరణించాడు. ఈ వార్త రావణాసురుడికి వెళ్ళింది, విన్నాడు. ఎప్పుడూ లేనివాడు కూర్చున్నటువంటి తల్పం మించి కింద పడిపోయి దీర్ఘమూర్ఛని పొందాడు. పొంది నా కుమారుడు ఇంద్రజిత్తు మహానుభావుడు ఎవ్వరి చేత కూడా సంహరింపబడనటువంటి వాడు ఇవాళ ఇంత దారుణంగా మరణించాడు. అందుచేత ఇంకా నాకు ఈ జీవితం ఎందుకన్నాడు. ఇన్ని ఉపద్రవాలకి కారణమైన సీతమ్మని సంహరించేస్తానన్నాడు అని ఒక పెద్ద కత్తి పట్టుకుని బయలుదేరాడు. అశోకవనానికి వెడుతూ ఉంటే సీతమ్మ వణికిపోయిందిట. తీరా వెళ్ళి కత్తి ఎత్తి చంపుదామనుకునే వేళటికి అమ్మవారి మాయా తల్లి మహాపార్శ్వుడు వచ్చాడు. వచ్చి ఇంత బతుకు బతికి ఇంత వేదం చదివి ఇంతమంది నోడించి ఇంతమంది చచ్చిపోయాక ఒక ఆడదాన్ని కూడా చంపాడు రావణుడన్న అపకీర్తి నీ మూట కట్టుకుంటావా రావణ? మగాడివైతే యుద్ధం చేసి రేపు రాముణ్ణి చంపరా, ఆడదాని మీదకి ఎదుగురా నీ ప్రతాపం అన్నారు. శభాష్, రేపు రాముడి మీద కడతాను, అమావాస్య ఆ రోజున యుద్ధం చేస్తానన్నాడు. వెనక్కి తిరిగి అంతఃపురానికి వచ్చేసాడు. వచ్చేసి యుద్ధానికి బయలుదేరాడు. ఆ వెళ్ళినప్పుడు ఆయనతో పాటుగా మళ్ళీ కొంతమంది వీరులు వెళ్ళారు. విరూపాక్షుణ్ణి, మహోదరుణ్ణి, సుగ్రీవుడు చంపాడు, మహాపార్శ్వుణ్ణి, అంగదుడు చంపాడు. రామరావణ యుద్ధం బ్రహ్మాండంగా జరుగుతోంది. కృతాన్యేన సుఖో రాణి రామేణ రజనీ చరాహ రణే రామస్య దదృశో కర్మాణ్య సుఖ రాణి చాలయంతం మహానీకం విధమంతం మహారథాన్ దదృశస్తున వై రామం వాతం తమనగతం యథా చిన్నం భిన్నం శరీర్దగ్ధం ప్రభగ్నం శస్త్రపీడి సుమితం బలం రామేణ దదృశు నరామం శీఘ్రకారిణం ఇతి తే రాక్షసా సర్వే రామస్య సదృశాన్ రణే అన్యోన్యం కుపితా జగ్నో సాదృశ్యాద్రాఘవస్యతే. ఆనాడుట మహానుభావుడు కొన్ని కోట్ల మంది రాక్షసులు మొహరిస్తే ఇలా ధనస్సు పట్టుకునే అలవాటున్న రామచంద్రమూర్తి మండలాకారంగా ఇలా తిప్పారట. తిప్పితే లోపల నుంచి కోర్కెలు పుట్టిస్తున్నటువంటి జీవాత్మ ఎలా కనపడదో అలా బాణపు దెబ్బలు తగులుతున్నాయిట. తొండాలు తెగిపోతున్నాయి, కుంభస్థలాలు తెగిపోతున్నాయి, ఏనుగులు పడిపోతున్నాయి, గుర్రాలు పడిపోతున్నాయి, బాణాలు తగిలి కొన్ని లక్షల మంది రాక్షస సైన్యం పడిపోతోంది. రాముడు మాత్రం కనపట్టలేదు. అగ్నిచక్రం తిరిగితే ఎలా తిరుగుతుందో అలా మండలాకారంగా ధనస్సు పట్టుకుని వృత్తాకారంగా తిరుగుతూ కోట్ల కోట్ల బాణ పరంపరని కొట్టేటొక్కటే. అన్ని కోట్ల మందిని ఒక్క రామచంద్ర ప్రభు నిహతుల్ని చేసి పడగొట్టాడు. ఆ రోజున పడగొడితే అంతటి రావణాసురుడు తెల్లబోయాడు ఆ యుద్ధాన్ని చూసి. అప్పుడు కింద నిలబడి ఈయన యుద్ధం చేస్తున్నారు, రథంలో నిలబడి రావణాసురుడు యుద్ధం చేస్తున్నాడు. ఇంత యుద్ధానికి ఇన్ని ఇంటి గుట్లు బయట పెట్టిన వాడు విభీషణుడని కోపం వచ్చి శక్తి అనబడేటటువంటి అస్త్రాన్ని తీసి దాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. ఆ శక్తిని ప్రయోగిస్తున్నాడు విభీషణుడి మీదకి. ప్రయోగిస్తుంటే అది కాని తగిలితే విభీషణుడు మరణిస్తాడు. అది 8 గంటలు మోగుతూ వస్తుంది ఆకాశంలో. అది చూశాడు లక్ష్మణమూర్తి. విభీషణుడి మీదకి వేస్తున్నాడని ధనస్సుకి బాణాన్ని సంధించి ఆయన చేతి మీద కొట్టాడు, రావణాసురుడి చేతి మీదకి. వ్యగ్రత పొందాడు. విభీషణుడి మీదకి వేద్దాం శక్తి అనుకుంటే నా మీద బాణం వేశావు కనుక నీ మీద వేస్తున్నానని ఆ శక్తిని ప్రయోగం చేశాడు. ఆ శక్తి వచ్చి లక్ష్మణమూర్తి యొక్క వక్షస్థలంలోంచి దూసుకుపోయింది. వెంటనే ఆయన భూమి మీద పడిపోయాడు, మూర్ఛపోయి పడిపోగానే గబగబా హనుమా మొదలైన వారు ఎత్తి తీసుకెళ్లి రామచంద్రమూర్తి దగ్గర పెట్టారు. ఇంత యుద్ధం చేస్తున్న రాముడు చాలా ఆగ్రహం వచ్చి చండప్రచండమైన యుద్ధం చేసి ఒక మాట అన్నాడు, నా చేతిలోంచి ధనస్సు జారిపోతోంది, బాణాలు సంధించలేకపోతున్నాను, మంత్రములు జ్ఞాపకానికి రావడం లేదు. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాః తంతు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః. ఏ దేశానికి వెళ్ళినా భార్య దొరుకుతుంది మళ్ళీ, ఏ దేశానికి వెళ్ళినా మళ్ళీ భార్య వైపు బంధువులు దొరుకుతారు, మామూలు బంధువులు దొరుకుతారు. తోడపుట్టిన వాడన్న మాత్రం జీవితంలో ఒక్కసారే వస్తాడు కలిసి. ఆ జన్మకి ఆ శరీరంతో ఉండగా ఆ తోడపుట్టిన వాళ్ళు అని పరిచయం చేయడం, ఈవిడ మా అక్కయ్య అండి, ఈవిడ మా చెల్లెండి, ఈయన మా తమ్ముడండి, ఈయన మా అన్నగారండి అని నువ్వు చెప్పుకోగలిగింది. నీ తోడపుట్టిన వాడు కనుక పెద్దవాడిని చూడగానే కాళ్ళకి దండం పెట్టేది, వాడు ఎంత ఆఫీసర్ అయినా నీకన్నా చిన్నవాడు కనుక ఒరేయ్ అని స్వతంత్రంగా పిలిచేది, ఒక అమ్మ కడుపులోంచి వచ్చిన ఒక తల్లిదండ్రుల బిడ్డలమన్నటువంటి ఆ ఆప్యాయత జీవితంలో ఒక్కసారి. ఇంకా మళ్ళీ తోడపుట్టిన వాళ్ళన్న వాళ్ళు మాత్రం వేరొక చోట దొరకరిహ. అందుకని నాకు లక్ష్మణుడు ఎలా వస్తాడు, అందుకని నేను కోదండం పట్టలేకపోతున్నానన్నారు. ఈ మాట వినగానే రామా నువ్వు బెంగ పెట్టుకోకు, లక్ష్మణుడిని ఎలా బతికించుకోవాలో నాకు తెలుసన్నారు. అన్నారంతే మళ్ళీ ఆకాశంలో మెరుపులు కనబడ్డాయి, వెళ్ళిపోయారు హనుమ మళ్ళీ హిమవత్ పర్వతానికి. వెళ్ళిపోయి మళ్ళీ విశల్యకరణి సంజీవకరణి ఉన్నటువంటి పర్వతాన్ని మళ్ళీ పెలగించారు, మళ్ళీ పట్టుకొచ్చేసారు. ఆ వాసన తగలగానే సుషేణుడు తీసి ఆ ఔషధుల్ని ముక్కులో పిండాడు లక్ష్మణుడికి. వెంటనే ఆ బాణపు ములుకులు బయటపడిపోయి మళ్ళీ ఉత్సాహంతో లేచి ఏడు రావాలో అని మళ్ళీ లేచారు కోదండం పట్టుకుని. లేవగానే రామచంద్రమూర్తి నేను యుద్ధం చేస్తానని బయలుదేరారు. పైన దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. ఇంద్రుడి యొక్క రథం ఉంది, దాన్ని మాతలి అనబడేటటువంటి సారథి నడుపుతూ ఉంటారు. ఆ ఇంద్రుడు చూశాడు పైనుంచి, చూసి దీప్త పావక సంకాశై శరై కాంచన భూషణై నిర్భిభేదరణే రామో దశగ్రీవం సమాహితం భూమౌ స్థితస్య రామస్య రథస్య చ రాక్షస న సమం యుద్ధమిత్యాహు దేవ గంధర్వ దానవాహ. వాళ్ళు అనుకున్నారట, దుర్మార్గుడు దుష్టాత్ముడు రావణుడు రథంలో నిలబడి యుద్ధం చేస్తున్నాడు, మహానుభావుడు విష్ణువాంశ సంభూతుడు రామచంద్రమూర్తి నేల మీద నిలబడి భూమి మీద నిలబడి యుద్ధం చేస్తున్నారు, అందుచేత ఈయనకి రథాన్ని కల్పించాలి అనుకున్నారట. అనుకోగానే ఇంద్రుడు తన సారథి మాతలిని పిలిచాడు. తత కాంచన చిత్రంగా కింకిణీశత భూషిత తరుణాదిత్య సంకాశో వైఢూర్యమయ కూబర సదస్వై కంచనా పీడై యుక్త శ్వేత ప్రకీర్ణకై హరిభిస్సూర్య సంకాశైర్ హేమమాల హేమమాజాల విభూషితై అబ్రవీచ్ఛ తదా రామం సప్రతోదో రథే స్థితః ప్రాంజలిర్మాతలిర్వాక్యం సహస్రాక్షస్య సారథిః సహస్రాక్షేణ కాకుస్థ రథోయం విజయాయతే దత్తస్తవ మహాసత్వ శ్రీమన్ శత్రు నివర్షణ ఇదమైంద్రం మహచ్చాపం కవచం చగ్ని సన్నిభం శరాశ్చాదిత్య సంకాసా శక్తిశ్చ విమలాసిత ఆరుహ్యేమం రథం వీర రాక్షసం జహి రావణం మయా సారథినా రాజన్ మహేంద్ర ఇవ దానవాన్. స్వామి రామ, ఇదిగో ఇంద్రుడు పంపించాడయ్యా ఈ రథాన్ని, దీనికి ఆకుపచ్చని గుర్రాలు కట్టుంటాయి, పూర్తిగా కాల్చినటువంటి బంగారంతో నిర్మింపబడినది, రత్నాల జాలుతో కూడుకుని ఉంటుంది, ఇందులో అక్షయబాణ తునీరాలుంటాయి, ఇంద్రుడు పట్టుకునేటటువంటి గొప్ప ధనస్సు ఉంటుంది. రామా, మీరు ఈ రథాన్ని ఎక్కండి, నేను మీకు సారథ్యం చేస్తాను. ఆనాడు శ్రీ మహావిష్ణువుని గరుడు వహించినట్టు, ఆనాడు దేవేంద్రుడు దానవులతో యుద్ధం చేస్తుండగా నేను సారథ్యం చేసినట్టు మీకు సారథ్యం చేస్తాను. ఇదిగో మీకిమ్మని మహానుభావుడైనటువంటి ఇంద్రుడు శక్తి అనబడేటటువంటి ఆయుధాన్ని ఇచ్చాడు, దీన్ని స్వీకరించండి ఈ అస్త్రాన్ని అన్నారు. ఆ దాన్ని స్వీకరించి ఆ రామచంద్రమూర్తి ఆ రథానికి నమస్కారం చేసి ఆ రథం ఎక్కారు. ఎక్కి రామరావణ యుద్ధం ప్రారంభమైంది, చండ ప్రచండమైన యుద్ధం జరుగుతోంది. రావణుడు రామచంద్రమూర్తి యొక్క వేగాన్ని తట్టుకోలేకపోయాడు, ఆయన కొడుతుంటే బాణాలని దగ్గరికొస్తున్న మేఘాలని పెనుగాలి కొట్టినట్టు కొన్ని ధనస్సుల దూరం వెనక్కిపోతున్నాడు ఆయన బాణ పరంపర తట్టుకోలేక. కానీ సామాన్యమైన యుద్ధం కాదు, కొన్ని వేల బాణాలతో రాముణ్ణి కప్పేశాడు. ఆకాశం చిమ్మ చీకటైపోయింది, గాఢాంధకారం పకటిపోట. ఎందుకని అటువైపు నుంచి ఆయన వేస్తున్నాడు, ఇటువైపు నుంచి ఈయన వేస్తున్నాడు. ఆ బాణ పరంపర కప్పేసి ఆకాశం చీకటైపోయింది, పర్వతములు గూర్నిల్లే, నదులు క్షోభించాయి, సముద్రాలు కలత చెందాయి, ప్రాణులన్నీ ఊపిరి తీసుకోవడం మానేశాయి. రాముడన్నారు, ఇక మీరెవరు యుద్ధం చెయ్యకండి, రాముడో రావణుడో, మీరు అలా చూడండి అంతే ఇంకా నిలబడన్నారు. రాక్షసులు నిలబడిపోయారు, వానరులు నిలబడిపోయారు, చండ ప్రచండమైనటువంటి యుద్ధం జరుగుతోంది ఇద్దరి మధ్య. రామచంద్రమూర్తి మీదకి వాడు శక్తి అనబడేటటువంటి ఆయుధాన్ని విడిచిపెట్టాడు. విడిచిపెడితే అది గంటలు మోగుతూ వచ్చేస్తుంది. వచ్చేస్తుంటే రామచంద్రమూర్తి అనుకున్నారు, ఈ రథం ఎక్కిన తరువాత లక్ష్మణుడు బతికిన తరువాత నాకు విపరీతమైన ఆనందం కలుగుతోంది, ఎక్కడెక్కడి అస్త్రశస్త్రాలు నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి, ఉత్సాహం పొటమరిస్తోంది, నాకు శుభశకనములు కనపడుతున్నాయి, కాబట్టి రావణుణ్ణి నిగ్రహిస్తాననుకున్నారు. ఇంద్రుడిచ్చినటువంటి శక్తిని ఈయన ప్రయోగించారు. ఇద్దరి యొక్క శక్తులు ఆకాశంలో కొట్టుకుని నిర్వీర్యమై కింద పడిపోయాయి. వెంటనే రామచంద్రమూర్తి బాణ పరంపర కొట్టేశారు. కొట్టేటప్పటికి ఇంకా రావణుడు తట్టుకోలేకపోయాడు ఆ వేగాన్ని, చేతిలో ధనస్సు విరిగిపోయింది. అటువంటి సమయంలో సారథి రథాన్ని దూరంగా తీసుకెళ్ళిపోయాడు, యుద్ధభూమి నుంచి దూరంగా తీసుకెళ్లి నిలబెట్టేశాడు రాముడికి దొరకకుండా. వీడన్నాడు, ఛీ నీ చూడా, నా జీవితంలో లేదు ఇటువంటి అప్రతిష్ట, యుద్ధభూమిలో ఉండగా నా తలలు తెగిపోయినా పర్వాలేదు. మందర పర్వతం నిలబడ్డట్టు నిలబడ్డాడు, 10 తలలతో 20 చేతులతో యుద్ధం చేశాడు వాడు. నువ్వు రథాన్ని తీసుకొచ్చి చాటుకి తీసుకొచ్చి దాచావు, ఎంత అప్రతిష్ట నాకు, ఇటువంటి అప్రతిష్ట నేను ఎన్నడూ పొందలేదన్నాడు. నువ్వు శత్రువుల దగ్గర లంచం పుచ్చుకున్నావు, నిజం చెప్పు, అందుకేనా తీసుకొచ్చి నన్ను అవమానించావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నీ దగ్గర ఇంతకాలం పనిచేశాను, ఇప్పుడు ఒకరి దగ్గర లంచం పుచ్చుకొని నిన్ను అవమానించవలసినటువంటి అగత్యం నాకు లేదు. నేను శాస్త్రం తెలియనివాణ్ణి కాదు, మర్యాద తెలియనివాణ్ణి కాదు, రథికుడు రథంలో ఉండగా ఎలా రథం నడపాలో తెలియనటువంటి భ్రష్టుణ్ణి కాదు. రావణ, నేను ఎంతో కాలంగా మీ విప్పు తిన్నాను, మీ యందు కృతజ్ఞుడనయ్యున్నాను. సారథికి కొన్ని విషయాలు తెలియాలి. దంతయుద్ధం జరుగుతున్నప్పుడు సమయోచితంగా అవసరాన్ని బట్టి రథాన్ని దగ్గరికి తీయాలి, దూరం తీయాలి, గుర్రాలు అలిసిపోతున్నాయేమో చూసుకోవాలి, వెనకనున్నటువంటి రథి యొక్క పరిస్థితిని గమనించుకోవాలి. నిష్కారణంగా ఎండ ఎక్కువైపోయి ఆ రాముడి యొక్క బాణపు వేడి చేత గుర్రములు శోషించిపోయాయి. నువ్వు తిరిగి ఆయుధాన్ని ప్రయోగించలేనటువంటి నీరస స్థితిని పొందుతున్నావు. అప్పుడు రథికుణ్ణి రక్షించుకోవలసిన బాధ్యత సారథికుంది, అంతే తప్ప బలవంతంగా రథాన్ని అలా ఉంచకూడదు. అందుకని వెనక్కి తెచ్చాను, ఒకరి దగ్గర లంచం తిని నిన్ను తేవలసిన అవసరం నాకు లేదు, నీ సేవలో ధన్యుణ్ణవడానికి నీతికి కట్టబడిన సారథిని అన్నాడు. అంటే అప్పుడు వాడి మతి తిరిగి, ఎన్ని మాటలన్నాను రా సారథి, ఉత్తమ భృత్యుడివని చేతికున్న స్వర్ణ కంకణాన్ని తీసి ఆ సారథికి ఇచ్చాడు. ఇచ్చిన తరువాత ఆ విశ్రాంతి పొందినటువంటి సమయంలో ఒంటి నిండా బాణములు కొట్టి ఉన్నాయేమో, రామచంద్రమూర్తి కూడా కొద్దిగా డస్సి అలిసి ఉన్నారు. అప్పుడు దేవతలు, దానవులు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఋషులు అందరూ ఆకాశంలో నిలబడున్నారు. అందరితో పాటుగా వారిలోకి గబగబా అగస్త్య మహర్షి వచ్చారు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపాగమ్యాబ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణు గృహ్యం సనాతనం ఏన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశకం సర్వమంగళమాంగళ్యం సర్వశత్రు వినాశనం అని రామా రామా అని కొడుకుని, ఆపదలో ఉన్న కొడుకుని తండ్రి ఒరే కోటి కోటి అని పిలిచినట్టు అలా ఒరే రామా రామా అని పిలిచి గురువైనటువంటి అగస్త్య మహర్షి గబగబా పైనుంచి కిందకి దిగి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం, ఇది ఆదిత్య హృదయం, నీకు ఉపదేశం చేస్తున్నాను స్వీకరించు రామా, ఇది కానీ నువ్వు పొందావా ఇంకా నీకు ఏ విధమైనటువంటి అలసట ఉండదు, దీన్ని పొందితే సర్వమంగళ మాంగళ్యం సర్వశత్రు వినాశనం, పరమమంగళప్రదమైనటువంటిది ఆదిత్య హృదయం, దీన్ని విన్నంత మాత్రం చేత చదివినంత మాత్రం చేత ఎక్కడుండు కాంతారేషు భయేషుచ, నీకు భయం కలిగినప్పుడు అరణ్యంలో ఉన్నా సరే ఎప్పుడు భయం వేసినా ఆదిత్య హృదయం చదివేసుకోవచ్చు, అంత రక్ష చేస్తుంది. అటువంటి మహామంత్రాన్ని నీకు ఉపదేశం చేస్తున్నాను, అందులో నమక చమకాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో శరమ చెప్పింది కాబట్టి సీతమ్మ తల్లి అక్కడ సూర్యభగవానుని ఉపాసన చేస్తోంది. అందుకే పొద్దున మీరందరూ చదివారు, నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాజ జయభద్రాజ హర్యశ్వాజ నమో నమః నమ ఉగ్రాజ వీరాజ సారంగాజ నమో నమః నమ పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః అని ఆదిత్య హృదయాన్ని అగస్త్య మహర్షి దిగి ఉపదేశం చేశారు. ఏతత్ త్రిగుడిదిం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వధిష్యసి. ఈ ఆదిత్య హృదయాన్ని చదువు, రావణుడు నిహతుడైపోతాడు నీ చేతిలో, ఎక్కడ లేని పౌరుషం పుట్టేస్తుంది, ఉత్సాహం పుట్టేస్తుంది, రామా ఈ ఆదిత్య హృదయం చదువు అని ఉపదేశం చేశారు. దాని చేత రామచంద్రమూర్తి విశేషమైన ఉత్సాహాన్ని పొంది 10 తలలు తెంచేయడానికి సిద్ధపడుతున్నారు, పరమోత్సాహంగా ఉన్నారన్న దగ్గర ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాను. ఎందుకంటే ఆదిత్య హృదయోపదేశం దగ్గరికి వచ్చేసాం కాబట్టి రేపు పరమపావనమైన ఘట్టం నడుస్తుంది. మీరు పొద్దున్న చదివారు ఆదిత్య హృదయానికి ఉన్న రహస్యం ఏమిటో, అందులో నామాలు ఎలా విడతాయో, నమక చమకాలు ఎలా విడతాయో, అగస్త్యుడు ఎంత గొప్ప ప్రయోగం చేశాడో ఆఖరణ, ఆ రహస్యాన్ని మీకు చెప్తాను. ఇవాళ కుంభకర్ణ వధ జరిగింది కనుక, గొప్ప యుద్ధం జరిగింది కనుక, ఇంద్రజిత్ నిహతుడయ్యాడు కనుక, మూలమంత్రం వచ్చింది కనుక, అందరం కలిసి ఒక్కసారి మూలమంత్రం చెప్పి 11 మార్లు నామం చెప్పి వెళ్ళిపోదాం, బయలుదేరి వెళ్ళి రేపు మళ్ళీ ఉపన్యాసానికి వద్దాం. అందుచేత అందరూ ఒక్కసారి చెప్పండమ్మా, ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వ శరైనం జహిరావిణిం. ఇప్పుడు చక్కగా ఒక్కసారి శ్రీరామదూతం శిరసా నమామి కరెక్ట్ గా వచ్చింది, అది కూడా ఇవాళ హనుమ గురించి చెప్పారు కదా జాంబవంతుడు, అందుకని మకుటరత్న కాంతి మదితత మిశ్రం అరుణోదయ రుచి రానన కమలం స్వర్ణ పింగళ భాస్వర నేత్రయుగళం చలిత మకర కుండల గండ భాగం నవమణిమయ రసనామత్య భాగం సమలంకృత దివ్య స్వర్ణోపవీతం కటితత విలసిత కాంచన చేలం మంజు మంజీర మహిత పదాబ్జం దినమణి శత నిభ దివ్య ప్రకాశం దాసముఖాంబోజ దశ శత భానుం వాల్మీకి కృత కావ్యవరసరోహంసం అగ్నిసాక్షీకృత అర్కజ రామం సుగ్రీవ శ్రీరామ సంధాన హేతు సుగ్రీవ పట్టాభిషేక ప్రవీణం
శ్రీరామదూతం శిరసా నమామి
రామచంద్ర దత్త రమణీయ భూషం
శ్రీరామదూతం శిరసా నమామి
బుధజన వేదిత పూర్ణ స్వరూపం
శ్రీరామదూతం శిరసా నమామి
భద్రాచల రామ భద్ర సమేతం
శ్రీరామదూతం శిరసా నమామి
శ్రీరామదూతం శిరసా నమామి
శ్రీరామదూతం శిరసా నమామి
సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు స్వస్తి.